ఆవాదిస్తానికి సమర్థత హనుమత్ కాళి వరప్రసాద్ బాబు మహారాజు పాత పద్మస్తు యోగిని చంద్రకాళీ ప్రసాద్ మహారాజీ వారికి పాత పద్మ నమస్కరి భక్తులలో విరాజు ఆ పరమేశ్వరుడికి నమస్కారం చెప్పుదేదాల్లో ఉన్న తప్పులు కనుక ఉంటే చిన్నపిల్లవాడిని క్షమిస్తారని కోరుకుంటూ నిన్నే అనుకున్నానండి. ఇప్పుడైతే జానకిరామ శాస్త్రి గారిని ఇస్తాడు ఆ మాసం రోజు ఇస్తాను నాకు నువ్వులంటే లాస్ట్ ఇయర్ కూడా ఆయన తర్వాతే నాకు నేను చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇందాక శ్లోకం చదువుకున్నాం, గురు బ్రహ్మ గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దానికి ఒక చిన్న కథ ఒకటి ఉంది. ఒక ఆశ్రమంలో ఒక గురువు గారు తన శిష్యులందరికీ పాఠాలు నేర్పుతూ ఉంటారు. అందులో కౌశ్యుడు అనే శిష్యుడు కూడా ఆయన దగ్గరికి పాఠాలు నేర్చుకోవడానికి అక్కడ ఆయన దగ్గరికి వస్తారు. ఆ గురువు గారు ఏంటంటే చరమశాస్త్ర పండితుడు. అందులోనూ ఆయనకి బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటంటే జ్యోతిశాస్త్రం. జ్యోతిశాస్త్రంలో మంచి పట్టున్న ఆచార్యులు వారాయన. కౌశికుడు కూడా అందరి శిష్యులతో పాటు ఆయన దగ్గర ఆ జ్యోతిశాస్త్రాన్ని క్షుణ్ణంగా బాగా నేర్చుకుంటాడు. బాగా నేర్చుకున్న తర్వాత ఆ టైం అయిపోతుంది. ఆ టైం అయిపోయిన తర్వాత మరి ఆశ్రమాన్ని వదిలి అదే గురువు గారి దగ్గరికి వెళ్ళిపోవాలి కాబట్టి ఆ రోజుల్లో అలా చదువు పూర్తి అయిపోయిన తర్వాత ఒక సభ జరుగుతుంది. ఆ సభనే స్నాతక సభ అంటారు. స్నాతక సభ అంటే గురువు గారి దగ్గర ఎప్పుడైతే చదువు పూర్తయిందో గురువు గారి నుంచి ఇప్పుడు ఆ స్నాతక సభ జరగటం అనేది అప్పుడు ఆచారం. ఇప్పుడు కూడా జరుగుతుందండి మనకి. మన స్కూళ్ళలో చూడండి, మనకి ఫేర్వెల్ పార్టీ అని నేరం చేస్తూ ఉంటాం. అంటే 10th క్లాస్ వాళ్ళు బయటకు వెళ్తూ ఉంటుంటే 9th క్లాస్ వాళ్ళు వాళ్ళకి పార్టీ ఇస్తారు. అలా ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తారంటే కొత్త పిల్లలు ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతారో వాళ్ళకి వెల్కమ్ పార్టీ ఇస్తుంటారు సీనియర్స్. అలాగే స్నాతక సభ జరుగుదామని జరపాలని నిర్ణయించుకుంటారు. కానీ గురువు గారు ఏంటంటే ఏదో ఒక చిన్న పని మీద 2 రోజులు నేను బయటికి వెళ్ళి వస్తాను, నేను వెళ్ళి వచ్చే వరకు ఈ ఆశ్రమాన్ని నువ్వే నడుపు అని ఆ కౌశికుడికి అప్పచెప్తాడు. అయితే ఆ కౌశికుడు ఆ గురువు గారు బయటకు వెళ్తారు. అనివార్య కారణాల వల్ల ఆ ఆశ్రమానికి దగ్గర ఉన్న ఒక వాగు పొంగటం వలన గురువు గారు 2 రోజులు కాక ఇంకొక 2 డేస్కి ఆయన వెనక్కి వస్తారు. ఆ గురువు గారు వచ్చే సమయానికి గురువు గారు ఎలాగైతే ఉంచి ఆశ్రమాన్ని నడిపించారు అదే విధంగా ఆ కౌశికుడు అనే శిష్యుడు కూడా ఆశ్రమాన్ని అలాగే నడుపుతూ ఉంటాడు. అయితే స్నాతక సభ గురువు గారు రాగానే స్నాతక సభ ప్రారంభమవుతుంది. శిష్యులందరూ గురువు గారు వారి మీద వాస్తవ్యాన్ని అంతా తెలుపుతూ వారి పాదపద్మకు నమస్కరిస్తూ ఒక్కొక్కళ్ళు సెలవు తీసుకుంటూ వెళ్ళిపోతుంది. చివరి వంతుగా కౌశికుడు గొంతు వస్తుంది. కౌశికుడు ఏంటంటే ఏమి మాట్లాడు, చాలా మౌనంగా ఉండిపోతాడు. ఎవరు అందరు శిష్యులు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ కౌశికుడి యొక్క తల్లిదండ్రులు కూడా వచ్చి నాయన రానాయన మన ఇంటికి వెళ్దామంటే నేను రానని సరే అదే గురువు గారి దగ్గరికి వెళ్ళి ఆ తల్లిదండ్రులు ఏంటంటే గురువు గారిని అడుగుతారు. కౌశికుని ఏనా ఆయన ఇంటికి వెళ్ళిన అంటున్నావు ఎందుకమ్మా అంటే అయ్యా మీరు 2 రోజులు అదే లేని సమయంలో నేను యొక్క మీ యొక్క జాతకాన్ని ఇచ్చానండి. అయితే జాతకంలో రాబోయే 15 రోజుల్లో అది కార్తీక మాసం నుండి మీకేంటంటే ఒక కుష్టి వ్యాధి వస్తుంది, జాతకంలో ఉందండి. మిమ్మల్ని ఆ పరిస్థితుల్లో వదిలేసి నేను వెళ్ళిపోవటం అనేది నాకు ధర్మం కాదది, అందువల్ల నేను మీ దగ్గరే ఉండిపోతాను అని చెప్పడం జరుగుతుంది. అయితే ఆ శిష్యుడు ఏంటంటే కౌశ తల్లిదండ్రులు ఏంటంటే ఎంత బతిమాలన రాకపోయేటప్పటికీ సరే తల్లిదండ్రులు చేసేది లేని లేక గురువు అది శిష్యుడు కౌశికుడిని అక్కడే వదిలిపెట్టేసి వాళ్ళు తమ గ్రామానికి సరే కౌశ్య శిష్యులు వారు గురువు గారిని అడుగుతారు రఘువర్య, జాతకం మీకు ముందే తెలుసు కదా. తెలిసినప్పుడు మీరు మా అందరికీ ఏదైనా చెప్తే జపమో లేకపోతే ఒక మంత్రమో పడి రాబోయే ఆ వ్యాధి నుండి ఎంతో కొంత ఉపశమనం మేము కల్పించేవాళ్ళం కదండి. గురువుగారు ఒక మాట అంటాడు, ప్రారంభం లేకపోతే ఒక వాక్యం చెప్తారండి. ఆ వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, ఎన్నో జన్మల నుంచి చేసిన పాపాలు మరు జన్మలో చేసిన పుణ్యాల కారణంగా ఈ జన్మలో ఈ వ్యాధి వల్ల నేను బాధపడాల్సి వస్తుంది. ఆ ప్రారంభాన్ని నేను అనుభవించి పుణ్యగతులు నేను పొందుతానంటే నువ్వెందుకు బాధపడుతున్నావు అని గురువుగారు శిష్యుడిని అడుగుతాడు. ఆ గురువుగారు శిష్యుని అడగంగానే, సరే శిష్యుడు ఏంటండి, కొన్ని కొన్ని ప్రశ్నలు గురువు గారిని అడుగుతారు, మీ యొక్క వ్యాధిని ఎలా నివర్తించాలి అంటే, పడాల్సి వచ్చినప్పుడు పడాలి కదా నాయన, అది జరిగేదో జరుగుతూ ఉంటుంది, విచారించుకొని చెప్పి ఆ గురువు గారు శిష్యుని మందలిస్తారు. అయితే శిష్యులు వారు ఏంటంటే, ఒక కౌశ్యుడు ఒకటి చెప్తాడు ఏంటంటే, అయ్యా కాశీనగరంలో మనం పుణ్యం చేసినా యమధర్మరాజు రెట్టింపు చేస్తాడు, పాపం చేసినా యమధర్మరాజు రెట్టింపు చేస్తాడు, కాబట్టి మనం కాశీనగరానికి వెళ్ళి ఏదైనా ఒక పుణ్య కార్యక్రమాలు చేద్దాం సార్ అని గురువు గారిని బతిమాలుతారు. సరే శిష్యుడి యొక్క కోరిక మీదకు ఆ గురువు గారు ఇద్దరు కలిసి ఆ కాశీనగరం చేరడం జరుగుతుంది. కాశీనగరం చేరిన తర్వాత అక్కడ కొంతమంది శిష్యులకి శిష్యుని వాళ్ళకు ఉచితంగా తమ యొక్క బోధని తమ యొక్క నేర్చుకున్న విద్యను నేర్పుతూ ఉంటారండి గురువు గారు ఆ ప్లస్ శిష్యుడు ఇద్దరు కలిసి. ఆ విధంగానే సరే గురువు గారి యొక్క బాధ కొంచెమైనా తీరుతుంది అనే ఉద్దేశంతో, కానీ ఆ రానే రోజు వస్తుందండి, కార్తీక మాసం రాగానే గురువు గారికి మెల్లగా ఆ కుష్ఠవ్యాధి అనేది వస్తూ ఉంటుంది. ఆ కుష్ఠవ్యాధి రాగానే పాపం ఆ బాధతోనే ఆయన లెసన్స్ అయ్యేది చెప్తూ ఉంటారండి వాళ్ళకి. కానీ కొంచెం ముదురుతూ ఉండగా ఏంటంటే, వ్యాధి కారణంగా కొంచెం కోపం కూడా వస్తుంది గురువు గారికి. అది వాస్తవమే కదండి, మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకోండి, బాబు నీకు ఎక్కడ దెబ్బ తగిలిందా అని అడుగుతాడు, నాకు చేతి మీద దెబ్బ తగిలిందమ్మా అనగానే ఇక్కడ మొత్తం పట్టుకుని చేయి ఎక్కడైతే దెబ్బ తగిలింది అక్కడే గట్టిగా పట్టుకుంటారు. ఇందువల్ల డాక్టర్ గారికి మన మీద కోపం కాదు, ఎందువల్లంటే ఆ నిప్పు నుంచి మనల్ని రిమూవ్ చేయడానికి, ఆ నిప్పుని రిమూవ్ చేయడానికి ఆయన అలా గట్టిగా పట్టుకుంటారు, కాబట్టి అది తప్పులేదండి డాక్టర్ గారి దగ్గర. మనం ఏంటంటే డాక్టర్ గారి మీద మనం కోపడకూడదు, అదే నా చేయి గట్టిగా పట్టుకున్నారు ఏంటి సార్ అని. అలాగే ఇక్కడ ఏంటంటే పాపం ఆ గురువు గారికి కూడా బాధ వల్ల ఏంటంటే కోపం వస్తూ ఉంటుంది, కానీ శిష్యుడిని ఏంటంటే తిడుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో కొంచెం కొట్టడం కూడా జరుగుతుంది. ఈ కొట్టడం కూడా జరుగుతున్నప్పుడు సరే అలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజులు గడిచిపోగానే పైన బ్రహ్మా విష్ణు మహేశ్వరులు ఆ తతంగం అంతా కింద వాళ్ళలో వాళ్లే ఒక పన్ను కట్టుకుంటారు మనసులోని. ఎవరైతే వారి శిష్యుని నుంచి ఆ గురువు గారి దగ్గర నుంచి విడదీస్తారో మనలో వాళ్ళు గొప్పవారు అని ఆ పందెం యొక్క స్వరూపం అండి, సారాంశం కూడా కాదు స్వరూపం అండి. సరే ఎలాగైతే అనుకున్న విధంగానే ఆ గురువు గారి శిష్యుడి దగ్గరికి బ్రహ్మగారు వస్తారు. అయ్యా నువ్వు కాశీనగరం నుంచి రాగా వచ్చినప్పటి నుంచి నేను చూస్తున్నాను, పడే ఎంత సఫర్వేర్ చేస్తున్నా మీ గురువు గారికి, నేను ఏదో రకంగా తిడుతున్నారు, ఒక పెద్దవాణిగా చూస్తున్నాను, గురువు గారిని వదిలేసి ఇంకో గురువు గారి దగ్గరికి వెళ్ళి నీ యొక్క హెచ్చరికాన్ని ఇంకొక నువ్వు నేర్చుకో పాఠాలు నేర్చుకో అని చెప్తారు. అయితే బ్రహ్మదేవులకి నమస్కరిస్తూ, అయ్యా మీరు పెద్దవారు అంటున్నారు చాలా బాగుందండి, అయితే ఇలాంటి సమయంలో ఈ గురువు గారిని వదిలేసి నన్ను వెళ్ళిపోమంటాం అది ఏమాత్రం సమంజసం కాదు కదా అని బ్రహ్మదేవుడు శిష్యుడు అడుగుతాడు. ఏదేం లేక బ్రహ్మదేవుడు వెనక్కి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అంటే ఏంటంటే, వచ్చినప్పుడు గురు సేవ చేయడం చాలా ధర్మం, కానీ నిన్ను అనేక బాధలు పెడుతున్నారు, ఆ బాధలు పెడుతుంటే ఇంకా ఈ గురువు గారికి ఏమవుతుందంటే ఇంకా కొంచెం పాపం ఎక్కువ అవుతుంది తప్ప పుణ్యం లభించట్లేదు. అందువలన నేను చెప్తున్నాను, ఇంకొక మీ ఊరు వెళ్ళిపోయి లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయి నీ యొక్క శిష్యరికాన్ని కొనసాగించు. అయ్యా, గురువు గారు ఏమీ నన్ను తిట్టడం లేదండి. ఎందువల్లంటే చదువు చెప్పిన ఆయనకి అందులోను సమర్థులకి ఏంటంటే ఆ హక్కులు ఉంటాయి. అందువలన నేను వెళ్ళనని చెప్పేటప్పటికి మూర్తి కూడా చేసేదేం లేక వెందురికి వెళ్ళిపోతాను. చివరి వంతగా పరమేశ్వరుడు అంత వస్తుంది. పరమేశ్వరుడు ఇలా అడుగుతాడు, అయ్యా మేము చాలాసేపు చూస్తున్నాను, చాలా రోజులు గురువు గారు చాలా బాధ పెడుతున్నాడు, అదీ కాకుండా నువ్వు తినే తిండిని కూడా ఒక్కొక్కసారి లాక్కొని పడేయడం జరుగుతుంది. అందువల్ల ఈయన వదిలేసి ఇంకో చోటకి వెళ్ళిపోమ్మా అని చెప్తాడు. అయ్యా చాలా తమరు పెద్దవారండి, ఎందువల్లంటే నేను ఇంటి దగ్గర ఉంటే ఈ తిండి కూడా నాకు దొరికేది కాదు, అలాంటి తిండి కోసము నేను గురువు గారి దగ్గరికి వచ్చాను. ఆయన నాకు శాశ్వతంగా తిండి పెట్టగల చదువు నేర్పించాడు. అలాంటి గురువు గారికి ఒక 2 రోజులు నన్ను నా దగ్గర నుంచి లాక్కొని నన్ను ఉపవాసం ఉంచే హక్కు ఆయన ఒక్కరికే ఉందండి అని చెప్తాడు. చెప్పిన తర్వాత శిష్యుడు ఆ శంకరుణ్ణి ఒక అయ్యా నాకు చిన్న సహాయం చేస్తారా అని అడుగుతాడు. ఓ సహాయమే కాబట్టి బ్రహ్మాండంగా చేస్తానని చెప్పి శంకరుల వారు నేను సరే అంటాడు. అయ్యా నా గురువు గారికి ఇందాక ఇలాగే ఇద్దరు ఎవరు వచ్చారు పెద్దవాళ్ళు, మీలాగే చెప్పారు, కానీ 3 రోజులు మీకు కేటాయించిన సమయంలో కూడా ఆ గురువు గారికి నేను సేవ చేయలేకపోతున్నాను, మీరు ఇక్కడ గుమ్మం దగ్గర ఉండి ఇంకెవరిని లోపలికి రానియకుండా చూడండి అని అనేటప్పటికి శంకర్ గౌడ్ చేసేదేమి లేకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం సేపటికి అయ్యా మేము 3 బ్రహ్మవిష్ణు మహేశ్వరులు అని వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి శిష్యుడికి నీకు మోక్షం ప్రసాదిస్తాం పోమంటారు. అయ్యా బ్రహ్మని విష్ణువుని ఆ సదాశివుని కూడా సృష్టించింది గురువుగారే, ఆ గురువుగారే ఆ పరబ్రహ్మ స్వరూపం, కాబట్టి ఆ మోక్షాన్ని ఏదో మా గురువుగారికి ఇవ్వండి, మా గురువుగారు ఇస్తే ఆ గురువుగారి దయ వల్ల నాకు కూడా మోక్షం వస్తుంది అని అనేసరికి చేసేదేమి లేక ఆ గురువు యొక్క భక్తికి మెచ్చి ఆ శిష్యుల వారికి ఏం చేస్తారంటే ఇద్దరికీ కలిపి మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఇది ఆ కథ యొక్క సారాంశం అండి. మనం ఏదైనా చిన్న పని చేయాలంటే దానికి ఒక దైవకృప అనేది మనకి చాలా అవసరం. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు మనం బాగా ప్రిపేర్ అవుతాం టెన్త్లాస్ పరీక్షలు రాయడానికి, ఇంటర్మీడియట్ పరీక్షలు రాయడానికి. ఇప్పుడు ప్రిపేర్ అయినప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ భగవంతుడు నమస్కారం చేసుకుని వెళ్తాం. ఇందువలన మనకు భగవంతుడు సహాయం చేస్తాడని కాదండి, భగవంతుడు సహాయం చేస్తాడు. ఇందువలన ఇప్పుడు మనకి ఎప్పుడైతే మనం మర్చిపోతామో ఆ మర్చిపోయినప్పుడు దాని కంటిన్యూషన్ ఇదని చెప్పి ఎమ్మడి ఆయన గుర్తు చేస్తాడు మనకి. అలాగే పాపం ఒక పెట్ట ఏం చేస్తుందంటే అండి, తన గుడ్డుని తన ముక్కుతో ఖర్చుకొని ఎగురుతూ బయటికి వెళ్తూ ఉంటుంది. ఆ వెళ్తూ ఉంటుంటే ఒక కాలువ దగ్గర పొరపాటున ఆ ముక్కులోంచి తన గుడ్డు ఏంటంటే జారిపోతుంది, తను పట్టుకున్న గుడ్డుని. ఆ జారిపోగానే అదే కాలువలో పడిపోతుంది. కాలువలో పడిపోగానే చేసేదేం లేక ఆ గుడ్డు కోసం ఏంటంటే ఆ పిచ్చుక తన రెక్కలతోనూ తన నోటితోనూ కాస్త నీళ్లు బయట పోస్తూ ఉంటాడు. ఆ బయట పోస్తూ ఉన్నప్పుడు చేసేదేమి లేక ఆ దారిన నారదుడు వెళ్తుంటే ఓ వెరుగుగా ఎంతసేపు చేస్తే ఇలాగా నీళ్ళని ఇప్పుడు పారబోస్తావు అని అడిగితే, అయ్యా నేను నమ్మకంతోనూ ధైర్యంతోనూ చేస్తున్నాను, అది ఎప్పటికైనా కానీ 10 రోజులు కావని 15 రోజులు కావని 2 సంవత్సరాలు పట్టిన 10 సంవత్సరాలు పట్టిన నేను చేస్తూనే ఉంటాను. తన తనానికి మెచ్చి వైకుంఠానికి వెళ్ళి అయ్యా అక్కడ గరుత్మంతుడు ఉంటాడు, ఆ గరుత్మంతుడి దగ్గరికి వెళ్ళి బాబు గరుత్మంత మీ యొక్క పక్షి జాత అక్కడ చాలా కష్టపడుతుందని చెప్పి జరిగిన వృత్తాంతం అంతా తను చూసిన వృత్తాంతం అంతా అక్కడ చెప్పడం జరుగుతుంది. పాపం అలాగే ఆ గరుత్మంతుడు వచ్చి తన రెక్కలతో గట్టిగా ఒక్కసారి విసరంగానే ఆ నీళ్లు అలాగ రెండు పాయలుగా అయిపోయి తన గుడ్డు ఎప్పుడైతే పాయలుగా విడిపోయిందో తన గుడ్డుని ఏమవుతుందంటే అప్పుడు ఆ పిచ్చుకు తీసుకుని ఆయనకు ధన్యవాదాలు చెప్పి ఎగిరి. అంటే ఇక్కడ చూడండి, దైవాన్ని నమ్ముకుంటే ఏదో ఒక మన ధైర్యంగా ముందు పనిచేయాలి. పనిచేసినప్పుడు దైవాన్ని ఆటోమేటిక్ గా మనం రక్షిస్తూ ఉంటుంది. అలాగే మన గురుదేవులు కూడా వాళ్ళు నమ్ముకున్న భక్తుల్ని ఎప్పుడు రక్షిస్తూనే ఉంటారు. దానికి చిన్న నేను చూసిన అనుభవం బాగా మీకు చెప్తాను. మనకి 25 ఇయర్స్ యానివర్సరీ రజతోత్సవాలప్పుడు, బాబూజీ రజతోత్సవాలప్పుడు చోళాపూర్ నుంచి ఒక 200 మంది భక్తులు ఇక్కడ ఆశ్రమానికి రావడం జరిగింది. ఆ భక్తులకి ఒకళ్ళకి ఏమవుతుందంటే కొన్ని 2 రోజులు ఇక్కడ రాగా 2 రోజుల తర్వాత ఒక పెద్ద ఆయనకి కొంచెం హార్ట్ పెయిన్ లాగా వచ్చింది. మన డాక్టర్ అశోక్ గారు ఇక్కడ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేశారు మన అన్నదానం దగ్గర. ఆ అన్నదానం దగ్గరికి తీసుకొచ్చాం ఆయన. ఆయనకి 12:30 1 గంటకి ఇప్పుడు కొన్ని నొప్పి వచ్చింది. ఆయన ఇక్కడ తీసుకొచ్చేప్పుడు ఎంత అయిందంటే దగ్గర దగ్గరగా ఒక 2:15 అవుతుంది. తీసుకొచ్చిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, డాక్టర్ శివ ఉన్నారు అప్పుడు ఆవిడ, ఇక్కడ హాస్పిటల్ చెకప్ చేయాలండి అని హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అశోక్ గారు నువ్వు అర్జెంటుగా ఎన్ఐఆర్ హాస్పిటల్ సజెస్ట్ చేశారు. సరే నేను ఇంకొక అతను డాక్టర్ శివ గారు కలిసి ఆయన్ని ఎన్ఆర్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. అంటే అప్పుడు దగ్గర దగ్గర టైం ఎంత అవుతుందంటే 4:15 అవుతుంది. సరే అక్కడ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళిపోగానే ఆయన ఎమర్జెన్సీ వార్డులో ఆయన ముందు అర్జెంటుగా ఇన్ని వార్డుకి షిఫ్ట్ చేయాలని చెప్పి వార్డులో జాయిన్ చేస్తాను. అప్పుడు టైం 5 అయింది. అంటే ఆ సార్ డాక్టర్ గారు నన్ను అడిగారు, ఏమండి ఎప్పుడు పెయిన్ అంటే నాకు 1:15 ఎప్పుడు సార్ అని. అయితే యాక్చువల్గా ఈయన కాపాడింది ఒక దైవం. ఎందువల్లంటే ఆ రోజు నాడు నా మెళ్ళో కండువా కూడా ఉంది. కండువా ఎక్కడిది ఏం చేస్తాం మీ దీక్ష అని, లేదండి మా ఆశ్రమం కండువా అండి. మేమందరూ ఆశ్రమంలో తీర్థానికి కానీ నమస్కారానికి వెళ్ళాడు కండువాని కంపల్సరీగా ధరిస్తా ఉంటే సార్ మీ దేవులే ఆయన రక్షించారు. ఎవరన్నా అంటే ఆయన గురించి మన మాతాజీ గారు బాబుజీ. మరి చూడండి ఆయన ఎక్కడి నుంచో చోళాపూర్ నుంచి ఇక్కడికి వచ్చారు మన ఇక్కడ ఈ పండగలకు వచ్చినప్పుడు ఆటోమేటిక్ అంటే దైవమే వాళ్ళని మనం నమ్ముకున్న దైవం ఏంటంటే ఆటోమేటిక్గా మనల్ని అలాగే వాస్తవంగా మేము చెప్పాలంటే దసరాల్లో కాని సప్తాహాల్లో 5:30 6 లేవటం మాకు అలవాటు. కానీ ఎప్పుడైతే ఈ దీక్ష అనేది మేము తీసుకోవడం జరిగింది ఆటోమేటిక్ గా 3 కల్లా లభిస్తున్నా. మరి లేచి బృందావంలోకి స్నానం అనేది చేసి బృందావంలోకి వస్తున్నాం అంటే అది మాతాజీ గారి కృప అని చెప్పి సభాముఖంగా నేను మీ అందరికీ ఎందువల్లంటే అటుంటికి మనం లేకపోవటం మేము మీరంతా లభిస్తున్నారు కానీ నేను మాత్రం ఇచ్చేవాడు కాదే నాకేంటంటే 6 అవుతుంది. అందుకని ఆరు కూడా సచ్చిందం ఇంకొకటి చేయి మనకి ఇంకొక 5 నిమిషాలు చెప్పి వదిలేస్తాను. నారాయణరావు గారు ఇప్పుడు మనకి చదువుతూ ఉంటారు ధ్యానం గురించి చదివేటప్పుడు నారాయణరావు గారు ఇప్పుడు చదువుతూ ఉంటారు ఏమని అంటే మీ పక్కన ఒక గడియారాన్ని ఆ గడియారం శబ్దం కూడా మీకు వినపడకూడదు అని. అలాగే దీనికి చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పే నేను సెలవు తీసుకుంటాను. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ భగవంతుడిని దర్శించాలి అనేది బాగా కోరిక కలిగింది. ఆ కోరిక కలగంగానే ఏం చేస్తారంటే పాప సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్నవాడు కాబట్టి ఆటోమేటిక్ గా పూర్వం సినిమాలు చూస్తుంటాడు కాబట్టి తపస్సు పొద్దున్న 2 గంటలు తపస్సు చేయటం భగవంతుడు చూడలేదు తన ఆఫీస్కి వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. కొన్నాళ్ళు ఒక 4 రోజులు చేసిన తర్వాత కూడా భగవద్ దర్శనం కాలేదు. ఎప్పుడైతే భగవద్ దర్శనం కాలేదు అబ్బాయి తపస్సు మన వల్ల కాదు అని భక్తి సినిమాలు చూస్తాం. చూసాడు భగవంతుడు ఏమైనా వస్తాడేమో అని చెప్పి అప్పటికి భగవంతుడు రాలేదు. ఎవరో ఒక పెద్ద ఆయన చెప్పారు భగవంతుడు ప్రతిష్ట అవ్వాలంటే దానికి దానికి చేయాల్సిన సాధన ఏంటంటే ధ్యానం. ధ్యానం చేయి, భగవంతుడు ఆటోమేటిక్ గా నిద్రకు వస్తాడు. సరే, మా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధ్యానం చేయటం ఫిక్స్ చేసి 15 రోజులకి 20 రోజులకి నిజంగానే ఆ పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఆటోమేటిక్ గా డబ్బులు వస్తాయి కాబట్టి అతన్ని ఏమైనా నాంచి, నేను ఇప్పుడు కొన్ని నెలల నుంచి నేను కోసం పరితపిస్తున్నాను, నువ్వు ఎందుకు రాలేదు అని ఆ పరమేశ్వరుని అడుగుతాడు. అడిగితే పరమేశ్వరుడు చెప్తాడు, బాబు నేను కూడా వైఫై అయినటువంటి, ఆ వైఫై కనెక్ట్ అవ్వాలంటే ఇంటర్నెట్ కావాలి, అలాగే నేను నీకు కనెక్ట్ అవ్వాలంటే ఆ కనెక్టే ధ్యానం, కాబట్టి ధ్యానం చేయి, నేను ఇప్పుడు నీకు కనెక్ట్ అవుతూ ఉంటాను అని చెప్పడం జరుగుతుంది. మా సోదరుడు ఒకడు ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాడు, ఏమనంటే, రావాలనే ఉంది ఆశ్రమానికి, రాలేకపోతున్న సమయానికి, బంధాలను సంసారం, కర్మ బంధాలను పెంచుకుంది గురుపాదం. ఇందువల్లంటే బంధాలను ఎలాగ పెంచుతుందో నిన్న జానకీనాథ శాస్త్రి గారు మనందరికి వివరించారు. అటువంటి కర్మబంధాలు మనందరికీ తొలగాలని ఆ గురుదేవుని ప్రార్థిస్తూ